சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 16வது அத்தியாயம் 17வது ஸ்லோகம். ஆட்யோபிஜனவானஸ்மி கோன்யோஸ்தி சத்ருஷோ மயா யக்ஷே தாஸ்யாமி மோதிஷ்யே இத்யஜ்ஞான விமோஹிதாஹ.
தெய்வ குணம் கலిగిన வாழும் தெய்வீ சம்பன்னுலு, அசுர குணம் கலిగిన வாரு ஆசுரி சம்பன்னுலு அண்ணா. சம்பன்னுடு அంటే இக்கட கலిగిన வாடு అని அர்த்தம். ఈ దైవ అండ్ అసుర అనేది ఈ డివిజన్ ఎక్కడ ఏ లైన్ అంటే ఏ కొలమానం పెట్టి వీళ్ళు దైవగుణం కలవాళ్ళు వీళ్ళు అసురగుణం కలవాళ్ళు అని నిర్ణయిస్తాం అంటే ధర్మబద్ధమైనటువంటి ధార్మికమైనటువంటి కోరికలు ఉన్నవారు, కోరికలు ఉండడం తప్పు కాదు, కామ అనేటువంటిది తప్పు కాదు, కామం అనేది తప్పని ఎప్పుడు చెప్పలేదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే మనుషులలో ఉన్న కామాన్ని నేనే అన్నాడు. అందుకని కోరికలు ఉండకూడదని చెప్పం మనం, తప్పుగా అర్థం చేసుకోకూడదు, జాగ్రత్తగా వినాలి. ఆ సన్యాసి దగ్గరికి పోతే వాళ్ళు వేదాంతం చెప్తారు, వైరాగ్యాన్ని బోధిస్తారు, ఈ వద్దంటారు అవద్దంటారు, కోరికలు ఉండకూడదంటారు, అసలు ఇది సాధ్యం కాదు కదా అని అనిపిస్తుంది మనకు. ఎవరు చెప్పరట్లా. నాలుగు పురుషార్థాల గురించి మాట్లాడతాం, అచ్చంగా మోక్షాన్ని గురించే మాట్లాడుతున్నాం. మనిషి జీవించడానికి ధనం కావాలి కదా, ధనం సంపాదించాలంటే కోరిక ఉంటుంది కదా మనిషికి. ధనం కోసమే కాదు, క్లాసుకు రావాలి అనేది కూడా కోరికే కదా, ఇచ్ఛాశక్తే కదా. అందుకని కోరిక లేని వ్యక్తి ఉండడు ప్రపంచంలో. ప్రతి వ్యక్తికి కోరికలు ఉంటాయి, కానీ ఈ కోరిక ఇచ్ఛాశక్తి అనేది కామం అంటాం. కృష్ణుడు ఏమన్నాడంటే ధర్మ అవిరుద్ధ కామ అహమస్మి అన్నాడు. మనుష్యులలో ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండే కోరిక ఏదైతే ఉందో అది నేనన్నాడు. జాగ్రత్తగా ఆ మాటని నోట్ చేసుకోవాలి మనం. మనుష్యులలో, మానవులలో, ఎందుకండి మానవులని అంటున్నారు, పశువులు అనరేంటి. పశువులకి ధర్మము మోక్షం పురుషార్థాలు లేకపోయినా కూడా అవి ఎవరికి హాని చేయవు, వాటికి అర్ధకామాలే ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఆహారం సంపాదించుకోవడం, తినడం, నిద్రపోవడం, ఎంజాయ్ చేయడం, అర్ధకామాలు వాటికి ఉన్నాయి. వాటికి ధర్మము మోక్షము చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ధర్మం మోక్షం తెలియకపోయినా అనుసరించకపోయినా ఎవరికి హాని చెయ్యవు, వాటి వలన ఎవరికి హాని లేదు. అవి ధర్మము మోక్షం లేకపోయినా కూడా వాటి వలన ఎవరికి హాని లేదు, ప్రమాదం లేదు. కానీ మనిషి ఉన్నాడు చూసారా, వీడికి కనుక ధర్మము మోక్షము పురుషార్థాలు రెండు లేకపోతే మహా డేంజరస్ ఫెలో వీడు. ఈ మనిషి చాలా హాని చేస్తాడు. కనుక శాస్త్రంలో ఒక శ్లోకమే ఉన్నది, ఏమిటి ఆ శ్లోకం అంటే, సరిత పూర నా ఇది కాదు, సర్ప క్రూర ఖలు, సర్ప క్రూర, పాము చాలా క్రూరమైనటువంటి జంతువు, కలహ క్రూర సర్పాత్, కలహ అంటే చెడ్డవాడు, అంటే మంచి ఆలోచన మనసు చింతన లేనివాడు, కలహ, కలహ అంటే ఆ వ్యక్తి పేరు, కలహ అంటే ఏమిటి, చెడు గుణము కలిగినవాడు, దుష్ట గుణము కలిగినవాడు, సర్పాత్ క్రూర, సర్పం కంటే క్రూరుడుట, క్రూరతరహ కలహ, క్రూరతరహ అంటే చాలా క్రూరమైనటువంటి వాడు, అతి క్రూరుడు అన్నమాట పాము కంటే, ఎందుకంటే సర్ప ఏకాకినం హంతి, పాము ఒకటినే కాటు వేస్తుంది, అది దానికి ప్రాణహాని ఉన్నది అన్నప్పుడే హాని చేస్తుంది అంటే కాటు వేస్తుంది, సర్ప ఏకాకినం హంతి, కలహాతు సర్వాన్ సర్వా వినాశక అన్నాడు. ఈ కలుడైన వాడు, చెడ్డ గుణం ఉన్నవాడు అందరి నాశనానికి కారణమవుతాడు, అందుకని పాము కంటే డేంజరస్. ఇప్పుడు ఎవరికి చెప్పాలి, అందుకని ధర్మ అవిరుద్ధ కామ నేను మనుష్యులలో అంటున్నాడు భగవంతుడు, అందుకని పశువులకి జంతువులకి చెప్పక్కర్లేదు, మిగతా విష జంతువులు కూడా అవి హాని చేయవు, కానీ మనిషికి నిలువెల్ల విషము గదరా సుమతి, సుమతి సుమతీకార చెప్పారు, అందుకని శాస్త్రం ఏం చెప్తుంది, నాయన నువ్వేమైనా చేస్తావు రేపు నీకు కాస్త ఈ అర్ధకామాలకి మధ్యలో అటుపక్క ఇటుపక్క కవచంలాగా ధర్మము మోక్షము పెడతానన్నాడు. అందుకని కామం అనేది తప్పు కాదు, ఏ కామం అయితే క్రోధానికి దారితీస్తుందో, కామం వలన ఐదు చెడు గుణాలు వస్తాయండి. చెడు గుణాలు ఏమిటంటే, మనకు తెలుసు కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్తుంటాను ఎప్పుడు. మన ఇంటిలో దొంగలు ఎవరంటే, మన ఇంట్లోనే మన శరీరంలోనే మన మనస్సులోనే ఉన్నటువంటి హాని చేసేటటువంటి వాళ్ళు, మన క్రోధము, మన మోహము, మన మదము, మన మాత్సర్యము, లోభము, అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, ఆరు శత్రువులు ఉన్నారు కదా, ఈ ఆరు శత్రువుల్లో మొదటి శత్రువు లీడర్ కామం, అది ధర్మానికి అనుగుణంగా ఉంటే కామం ఉన్నది, దైవానికి అనుగుణంగా ధర్మానికి అనుగుణంగా ఉంటే వాళ్ళు దేవతలు, అంటే దైవగుణం కలిగిన వాళ్ళు, మానవులే దైవగుణం కలిగిన వాళ్ళు, ప్లస్ ధర్మ అండ్ కామ, కామ ప్లస్ ధర్మ దైవీ సంపద్, దైవగుణ సంపన్నులు, కామ మైనస్ ధర్మ, కామ మైనస్ ధర్మ అసురులు అని అర్థం, ఇంతేనండి తేడా, ఎంత తేడా, ప్లస్ మైనస్ అంతే. కోరిక ఉండొచ్చు తప్పులేదు, ఆ కోరిక ధర్మంతో కూడి ఉండాలి, అది ఉంటే నీకు క్షేమం లోకానికి క్షేమం. కోరిక ఉన్నది కానీ ధర్మం లేదు, అప్పుడు నువ్వు శాంతితో ఆనందంతో ఉండలేవు, నీ వలన ఎవరు శాంతిగా ఉండలేరు, అప్పుడు నువ్వు అసురుడు ఉంటావు. ఇక్కడ మెటీరియలిస్టిక్ పీపుల్ భౌతిక లాలస, భోగ లాలస ఉన్న వాళ్ళందరూ కూడా విలువలకు కాంప్రమైజ్ అవుతారు, మైనస్ ధర్మ అని అర్థం, అతిగా పేరు, అతిగా ప్రతిష్ట, అతిగా సుఖం, అతిగా భోగం, అతిగా కీర్తి, అతిగా అన్ని అతి అతి అతిగా అన్నమాట, కోరుకుంటాడు చూసారా, వాడు అవి పొందడం కోసం ధర్మాన్ని కాంప్రమైజ్ అవుతాడు. న్యాయం, విలువ, నీతి ఇవన్నిటి కూడా కాంప్రమైజ్ అయిపోయి అవన్నిటికంటే కూడా నాకు ఇవి ముఖ్యం అన్నాడు అనుకోండి, వాడు అసురుడు అని అర్థం. మనం చూస్తే లోకంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉంటారు, మెజారిటీ వాళ్ళది. మెజారిటీ ఉన్నంత మాత్రాన ద మోస్ట్ వీకెస్ట్ పర్సన్ వాడు. ఏమండి, ద మోస్ట్ వీకెస్ట్ పర్సన్ ఎవరంటే కామ మైనస్ ధర్మం ఉన్నవాడు. అంటే ధర్మం లేని కామం ఉన్నవాడు చాలా బలహీనుడు అన్నమాట, బలవంతుడిగా కనపడతాడు. ధర్మం లేనివాడు బలహీనుడేనండి. ఎంత బలహీనుడంటే వాడి మనసుని వాడే ఎదుర్కొనలేడు, వాడి లైఫ్ని వాడే ఎదుర్కోలేడు. ఎందుకంటే అధర్మం ఉంది కదా, వాడిని నిద్రపోనివ్వదు, శాంతిగా ఉండనివ్వదు. అందుకని మైనస్ ధర్మ కామం ఉన్నదంటే తర్వాత ఐదుగురు శత్రువులు వస్తారు వరుస వరుసగా. ఎవరండి? క్రోధ నెంబర్ వన్, కోపం. ఈ కోపం వచ్చే వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ఇదే కేటగిరీ అన్నమాట. కామ మైనస్ ధర్మ, తన యొక్క కోరికలు కనుక తీరకపోతే ఆ కామ అనుకున్నది ఇచ్చాదా జరగకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిందంటే ఏమిటి అర్థం? నీకు ధర్మం లేదని అర్థం. ధర్మం ఉన్న కామం దగ్గర కోపం రాదు. ఒక్కటే గుర్తండి, ధర్మంతో కూడిన ఇచ్ఛాశక్తి ఉన్నది, కామం ఉన్నదే కోపం రాదు దానికి. ధర్మం లేని కామం ఉంటే కోపం వస్తుంది. మొదటి శత్రువు, కామం ఉంటే ధర్మం లేకుండా నీతి న్యాయము లేకుండా కామం ఉన్నదనుకోండి కోపం వస్తుంది, క్రోధ. రెండవది ఏంటంటే కామ క్రోధ, లోభ. లోభం అంటే గ్రీడీనెస్ అంటారు, లోభం, పిసినారితనం అంటారు చూసారా. కామం ఎప్పుడైతే ధర్మం ఉండదో ఆ వ్యక్తిలో పిసినారితనం వస్తుంది, ఇంకా ఇంకా చేర్చిపెట్టుకోవాలి, గ్రీడీనెస్ అన్నమాట. గాజులు చేయించుకున్నాం కదా అమ్మాయికి, మనవరాలికి, రాబోయే కోడలికి ఇప్పుడు చేయించి పెట్టాలి. ఇంకెప్పుడు నిద్రపోతావు నువ్వు, నీకు ఎక్కడ శాంతి ఉంటుంది? నువ్వు చేయించుకోవడానికి తపన పడి 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 ఒక 10 సంవత్సరాలు పట్టింది. నేను చేయించుకున్న తర్వాత మళ్ళీ నేను వేసుకుని వాళ్ళకి లేకపోతే వాళ్ళు బాగుండదు కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంకాస్త ధనం సంపాదించి వాళ్ళకి కాస్త ఒక తొడుగు తొడుగుతారు. వాళ్ళకి తొడుగు తొడిగితే మరి ఇక్కడ రేపు కోడలు వస్తే మీ అమ్మాయికి వేసావుగా నాకు కోడల కోసం. ఈ ఆలోచనతోనే సరిపోతుందండి. ఒక గాజులే కాదు, గొలుసులే కాదు, చీరలే కాదు, వస్తువులే కాదు, ఇల్లే కాదు, ఎన్ని రకాలు, ఒకటే రెండా. మళ్ళీ తర్వాత మనవాళ్ళు పుట్టిన తర్వాత మనవాళ్ళకి ఇవ్వకపోతే బాగుండదు కదా. అమ్మ ఇంత ఉంది నీ దగ్గర, మనవాడికి ఏమి ఇచ్చా ఉంటుంది కూతురు? మనవాడికి ఏం పెట్టాను అడుగుతారు, నోటితో తెరిచి అడుగుతారండి. కూతురు మనవాడికి ఇస్తే కొడుకు మనవాడికి ఇవ్వాలి, కొడుకుంటాడు కదా కొడుకు పిల్లవాడికి. అమ్మాయి అబ్బాయికి అయితే ఇచ్చావు కానీ అబ్బాయి అబ్బాయికి ఇవ్వలేదే, అంటే మనవాడికి. ఇట్లా వాళ్ళు వచ్చి నేను కబళిస్తుంటారు అటు ఇటు ఇటు అటు. అట్లా అలవాటు పడి 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 ముసలోళ్ళు పాపం దాన్ని చేర్చి పెట్టుకుంటారు, డబ్బులు డబ్బులు, లోభం అనమాట, విపరీతమైన లోభం. ఇది ఒక ఎగ్జాంపుల్ ఏనండి నేను చెప్తున్నాను. ప్రతి ఫీల్డ్లో కూడా మనిషికి ఎప్పుడైతే ధర్మం ఉండదో కామం ఉంటుంది, కామం వల్ల క్రోధం వస్తుంది, ఆ క్రోధంతో పాటు లోభం కూడా పెరుగుతుంది మనిషికి. అతి ఆశ, మోడరేషన్ ఉండదు, చాలు అనిపించదు. నువ్వు సంపాదించుకో, అసలు నేనెందుకు నీకు చేయించి పెట్టాలి? వాళ్ళకి కాళ్ళు చేతులు లేవా? వాళ్ళు సంపాదించుకోలేరు. నువ్వు బంగారం కొని చీటీ కట్టి ఎక్కడ తంగమాడి అక్కడ కట్టి వీళ్ళకి కొని దానికోసం నువ్వు రాత్రి పగళ్ళు చింతన చేసి అవసరమా? వాళ్ళని తృప్తిపరచడం కోసం, వాళ్ళని తృప్తిపరిస్తే నాకు సంతోషం, అంటే నా తృప్తి కోసం నా సంతోషం కోసం వాళ్ళని తృప్తి పెట్టాలి, వాళ్ళని సంతోషపరచాలి, వాళ్ళని సంతోషపరచడం కోసం నేను ధనం చేర్చుకోవాలి. దానికోసం ఏం చేయాలి? కొంచెం దానం చేయకుండా ఉండాలి. అవునా? తక్కువ దానం చేయి, ఎక్కువ చేస్తే వీళ్ళందరినీ పంచలేవు, పంచకపోతే నీకు వాళ్ళ నుంచి సుఖం రాదు, తృప్తి రాదు. ఇట్లా బతుకుతున్నాడండి మనిషి, ఈ విధంగా బతుకుతున్నాడు. ఇది అవసరమా అసలు? ఎవరో ఇస్తే సుఖం వచ్చేది కాదు. ఇది కామం, ధర్మం లేని కామం వలన క్రోధం వస్తుంది. క్రోధం వలన, ఆ క్రోధంతో పాటే లోభము పెరుగుతూ ఉంటుంది మనిషికి. భగవంతుడు నువ్వు ఇస్తూ ఉంటే నువ్వు ఇట్లా ఇచ్చేస్తూ ఉండాలి. నువ్వు ఇస్తూ ఉన్న కొద్దీ ఆయన ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇస్తూ ఉన్న కొద్దీ ఆయన ఇస్తూ ఉంటాడు. ఏమోనండి, ఆయన ఇస్తాడో ఇవ్వడో, ఆయన ఏం చేస్తాడు? బ్లాక్ చేస్తాడు. అక్కడ బ్లాక్ చేయగానే ఏమవుతుందంటే నీకు ఇక్కడ లోభం పెరుగుతుంది. ఇచ్చేవాడికి ఇస్తాడు కానీ ఇవ్వని వాడికి ఇవ్వడు భగవంతుడు, తెలుసా? ఇది విషయం, సీక్రెట్. క్రోధం, లోభం, తర్వాత మోహము, మరొక శత్రువు. ధర్మం లేని కామం ఉన్నప్పుడు మోహం వస్తుంది. ఏమిటా మోహం? ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, కానీ నేను అని అనుకుంటున్నాం కదా. ఎందుకు అనుకుంటున్నాం తెలుసా? ధర్మం లేని కామం ఉండడం వలన. ధర్మంతో కూడిన కామం ఉన్నదనుకోండి, అది శుద్ధమైన కామం. ఆ శుద్ధమైన కామం మనస్సుని నిర్మలం చేస్తుంది. ఆ నిర్మలమైన మనస్సుకి గురుప్రాప్తి కలుగుతుంది. ఆ గురుప్రాప్తి కలిగిన వ్యక్తికి జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగిన వ్యక్తికి మోహం ఉండదు. ఇంత కనెక్షన్ ఉంది. ధర్మం లేని కామం ఉన్నవాడికి మనస్సు శుద్ధత ఉండదు. మనశ్శుద్ధి లేని వాడికి గురుప్రాప్తి రాదు. గురుప్రాప్తి లేని వాళ్ళకి శాస్త్రప్రాప్తి ఉండదు. శాస్త్రప్రాప్తి లేని వాళ్ళకి మోహం ఉంటుంది. మోహం పోదు. మోహం అంటే తాను కాని దానిని తాను అనుకోవడం, తనది కాని దానిని తనది అనుకోవడం. దుఃఖం, సుఖం, సుఖం లేని దాన్ని చూసి సుఖం వస్తుందనుకోవడం, సుఖం లేని దాన్ని చూసి సుఖం వస్తుందనుకోవడం, ఎక్కడి నుంచి అయితే సెక్యూరిటీ నిజంగా లేదో అక్కడ సెక్యూరిటీ ఉందనుకోవడం, ఇదంతా మోహమే. ధనం వల్ల ఆనందంగా ఉంటాననుకోవడం మోహం. పేరు ప్రఖ్యాతులు ఉంటే ఆనందంగా ఉంటాననుకోవడం మోహం. మాంసపిండమైనటువంటి ఎముకల గూడుని చూసి తాననుకోవడం మోహం. మరొక మాంసపిండాన్ని చూసి పిల్లలు, అదొక మాంసం శరీరం, ఎముకల గూడును చూసి అత్యాశతో, అతి ప్రేమతో వాళ్ళ వల్ల నాకు సుఖశాంతులు ఉన్నాయి అనుకోవడం మోహం. ఎంత మోహమో చూడండి. వీటన్నిటికి కారణం ఏమిటో తెలుసా? ధర్మం లేని కామం. ఏమండి ఇంత ధర్మం పాటిస్తే ఏమిటండి ప్రయోజనం అన్నాడు. ఇది ప్రయోజనం. చాలామందికి ధర్మం పాటించడం వలన ఏమంట ప్రయోజనం ఏముంటుందంటే సత్యం పలకమంటారు, ఏమిటండి ప్రయోజనం అని అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఈ యొక్క ధర్మాన్ని పాటించడం వలన, దైవీ గుణాల వలన వెంటనే కంటికి కనిపించే ప్రయోజనం ఉండదు. అది విషయం. ఈ అధర్మం వలన, విలువలు లేనటువంటి జీవితం వలన పాటించడం వలన కంటికి కనపడే ఫలం కనపడుతుంది కానీ ఇంకా లాంగ్ రన్లో మనకు శాంతి, సుఖం ఉండదు. కానీ జనం అందరూ కూడా షార్ట్ టర్మ్స్కి వెళ్తారు కదా, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, త్వర త్వరగా ఇన్స్టెంట్ కాఫీలాగా. ఏమండి కాఫీ ఇస్తాను, ఒక అరగంట కూర్చోండి అంటే ఎవరండి కూర్చుంటారు ఈ రోజుల్లో? కూర్చుంటారా? ఇట్లా వస్తాను కాఫీ తీసుకొస్తాను ఉండండి అంటారు. వెంటనే వచ్చేస్తారు ఒక నిమిషంలో. అట్లాంటి కాఫీ అయితే మాకు ఇష్టం అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఇన్స్టెంట్గా ఉండాలండి ఏదైనా ఫలం. అలా ఉంటే వింటాం కానీ ఈ ధర్మం పాటించమంటే ఎప్పుడో వస్తుందిట చిత్తశుద్ధి, ఎప్పుడో గురువుగారు వస్తారట, ఎప్పుడో శాస్త్రం చెప్తారట, అప్పుడు మనకు ఆనందం వస్తుందట. ఇవన్నీ అయ్యే పనులు కాదండి. అందుకని జనం ఎక్కువ మంది తాత్కాలిక ప్రయోజనాల కోసము, టెంపరరీ బెనిఫిట్స్ వచ్చేదానికోసం వెళ్తారు, కానీ అక్కడ మనం ఎంత కోల్పోతున్నాము అని ఆలోచించరు. ఎవరు? ఈ అసురులు. వాళ్ళ గురించి చెప్తున్నారండి. క్రోధ, లోభ, మోహ, తర్వాత మదం. ఎక్కడైతే ధర్మం ఉండదో ఆ కామం వలన మదం వస్తుంది మనిషికి, ఆ ఇచ్ఛ వలన. మదం అంటే గర్వం, అహంభావం. దానివలన మహాహాని. అందుకని భారతం రామాయణాల్లో ఈ కథలన్నీ చెప్పే దేనికొస్తే తెలుసా? ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, ఇవి ఉన్నవాళ్ళు, ఇవి లేనివాళ్ళు. అవి లేనివాళ్ళు దైవీ సంపత్తి ఉన్న క్యారెక్టర్స్ ఎంత ఉన్నతంగా రాణిస్తారు, అసుర సంపత్తి ఉన్నవాళ్ళు ఎంతగా పతనమైనారని చెప్తాయి మనకు రామాయణ భారత భాగవతాలు. జస్ట్ లైక్ స్టోరీస్ కాదండి అవి. ఎంత గొప్పవాళ్ళైనారు ఈ ధర్మం ఉండడం వలన, లేకపోవడం వలన ఎంత పతనమైనారు అని చెప్తాయి మనకు. తర్వాత మాత్సర్యం, ఐదో శత్రువు. ఎన్నైనప్పటికీ క్రోధ, లోభ, మోహ మూడు, నాలుగు మదం, మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ, జలసి. అవతల వాడిని చూసి జలసి అనమాట, అసూయ పడటం. వాడికి ఎంత ఉంది అంత ఉంది, వీడికి ఉన్నది ఆల్రెడీ. అవతల వాడు బాగుంటే వీడికి నిద్ర పట్టదు, మాత్సర్యం అంటారు. ఎందుకంటే ధర్మం లేని కామం ఉండడం వలన మాత్సర్యం, అసూయ. దోషాన్ని చూడడం అందరిలో, అందరినీ తిట్టడం, అందరినీ నిందించడం అసూయ వలన. ప్రతి వాళ్ళని హీనంగా చూడటం, హీనంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసేవాడు ఎంత హాని చేస్తాడో తెలుసా సమాజానికి, కుటుంబానికి. తన మీద ఆధారపడిన వ్యక్తులకి అతను చేసే హాని అంతా ఇంతా కాదు. ఒక వ్యక్తిలో కనుక ధర్మం లేకపోతే ఆ వ్యక్తిలో క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వచ్చి ఆ వ్యక్తి నిజంగా చెప్పకూడదు, చెప్పితే కష్టంగా ఉంటుంది వినడానికి. చీడ పురుగు అన్నమాట, చీడ పురుగు లాంటి వాడు. చీడ పురుగు ఏం చేస్తుంది? తొలిచేస్తుంది, డొల్ల చేస్తుంది అంతా కూడా. తలుపులు, దర్వాజాలు అన్నీ కూడా తినేస్తుంది చీడ పురుగు. తినేసి డొల్ల చేసి అన్ని గడగడగడ పడిపోతాయి కింద. మనిషి కూడా అంతే, వాడిని డొల్ల చేస్తాయి, వాడి చుట్టూ ఉన్నవాడని డొల్ల చేస్తాయి. అవి డొల్ల అంటే ఏం తెలుసా? ఖాళీ, షాలో అని అర్థం. ఎందుకు పనికి రాకుండా చేస్తాయి. అటువంటి వాళ్ళు సమాజంలో కనుక ఉంటే మహా డేంజరస్. ఆ సొసైటీ పైకి రాదు, ఆ సొసైటీ పటిష్టంగా ఉన్నతిని పొందలేదు. అటువంటి వాళ్ళు కనుక ఉంటే ఆ చీడ పురుగులను ఏరి వేయాలి ముందు. ఎక్కడుంటే మనలో ఉన్నా సరే నువ్వు బాగుపడవు, ఇంకోళ్ళను బాగుపడనివ్వు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన హ్యాండిల్ చేస్తాడు వీడిని. లోకల్ వాళ్ళు, గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదు ఏమండి, లా కోర్టులు కూడా హ్యాండిల్ చేయలేవు ఈ దుర్మార్గుణ్ణి. భగవంతుడికి తెలుసు ఎప్పుడు హ్యాండిల్ చేయాలో వాళ్ళని, ఎట్లా హ్యాండిల్ చేయాలో. హ్యాండిల్ చేసి ఏం చేస్తాయన్నమాట? సంసార కూపంలో పడేస్తాయి భగవంతుడు వీణ్ణి. నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి జన్మ పొందేట్లు చేస్తాడు భగవంతుడు. వీళ్ళకి పాప భయం ఉండదు, దైవ భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, పాప భీతి లేదు వీళ్ళకి అసలు. అటువంటి వాళ్ళు అసురులు అని అర్థం. అర్థమైందండి? కనుక ఏ మనిషిలోనైనా కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు వచ్చినాయంటే తక్షణమే మెటల్ డిటెక్టర్ పెట్టి తక్షణమే వాటిని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. ఆధ్యాత్మికంగా మనిషి ఎదగడు, మోక్షాన్ని పొందడం అంతకంటే ప్రశ్న లేదు. మనిషి పతనమైపోయి పతనమైపోయి పతనమైపోతాడు. నిన్న విన్నారు కదా, మన పంజాబ్ నుంచి ఎన్ని డ్రగ్స్ గంజాయి పంపించారు తెలుసా టెర్రరిస్టులు? టెర్రరిస్టులు పంజాబ్లోకి గంజాయిని పంపించారు, డ్రగ్స్ ఎడిక్ట్ అంటే మన యూత్ను మొత్తాన్ని కూడా డొల్ల చేయడానికి చేసేసారు. ఆల్మోస్ట్ 85% 90% చేసేసారు. ప్రతి యువకుడు యువతి మత్తు మాంద్యంలో పడిపోయినారు చాలామంది. అది జరుగుతున్నది సీక్రెట్గా, మీకు తెలియదు. అధర్మంతో ఒక జాతిని బలహీనం చేయడానికి రకరకాలైన శత్రువులు ఉంటాయి. కనుక మనం కనుక మెలకువత లేకపోతే ఏ టైంలో అయినా సరే దొంగలు జొరబడతారన్నట్లుగానే మనలోనే మన బలహీనతలు, మన మనస్సు మనల్ని బలహీనం చేస్తుంది, సమాజాన్ని బలహీనం చేస్తుంది. దానివల్ల మన జన్మ వృధా అవుతుంది. ఎందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇంతగా అంటే, కోరిక వద్దని చెప్పలేదు నాయన, ధర్మంతో కూడిన కోరికలు తప్పులేదు, కానీ మనిషికి దురాశ, అత్యాశ, మోహము, అజ్ఞానంతో కూడినటువంటి అభిమానం, దేహాభిమానం, మనభిమానం, కులాభిమానం, జాతి అభిమానం, భాషాభిమానం, వర్ణాభిమానం, ఫ్యామిలీ మీద అభిమానం, అన్ని అభిమానాలే, దేశప్రేమ, జనుల మీద ప్రేమ, అవతలి వాళ్ళ మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ లేని వ్యక్తి వ్యక్తి ఎట్లవుతాడు? కానీ మనుషుల ఈ గుణాలన్నింటినీ కూడా ఆ దైవ గుణాలని రానియకుండా చేస్తూ ఉంటాయి మనం గనక జాగరూకతగా ఉండకపోతే. యు షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ క్యాజువల్లీ. వెరీ సీరియస్ ప్రాబ్లం దిస్ ఈస్. యు బికమ్ ఏ కంప్లీట్ పర్సన్ వెన్, ఎప్పుడైతే ధర్మ అర్థ కామ మోక్షాలు బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడే నీ జీవితం సఫలం అవుతుంది. ఇది చెప్పే గురువు కావాలి మనకు, ఇది చెప్పే శాస్త్రంతో ఉండాలి. ఎప్పుడు స్పిరిచువల్ లైఫ్ లేనటువంటి మైనస్ స్పిరిచువల్ లైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అసురులేనండి, ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో బ్యాలెన్స్ ఉండదు. ఇప్పుడు అదే ద యూత్లో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ 22 between 30 పీపుల్ ఆర్ ఆల్ మ్యాక్సిమమ్ మెటీరియలిస్టిక్ లైఫ్ మైనస్ స్పిరిచువల్ లైఫ్, ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తున్నది. ఆ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవిత పరమార్థాన్ని మర్చిపోతారు, వాళ్ళని తప్పుదోవ పట్టిస్తుంది. ఏదర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ డిప్రెషన్ ఆర్ ఈ అన్ని గుణాలు వచ్చేస్తాయి, క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వచ్చేసి వాడిని పతనం చేస్తాయి ఆధ్యాత్మికంగా ఎదగకుండా. అందుకని శాస్త్రం స్టడీ ఈజ్ కంపల్సరీ, కంపల్సరీ స్టడీ ఉండాలి. శాస్త్రం లేనివాడు, స్పిరిచువల్ లైఫ్ లేనివాడు 50% ఆఫ్ లైఫ్నే చేస్తున్నాడు, ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. మన సమాజం దానికి ఒప్పుకోదు. మనిషి జీవితం బ్యాలెన్స్ అవ్వాలంటే స్పిరిచువల్ లైఫ్ ఉండాలి, శాస్త్రంతో పాటు ధర్మంతో పాటు ఉంటూ ఉండాలి. అందుకని ధనం సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం అనేది 50% ఓన్లీ, అదర్ 50% ధర్మం, మోక్షం. మోక్షానికి ఏమిటి? వాట్ యు ఆర్ డూయింగ్. అందుకని ఎవరన్నా డబ్బుల గురించి సంపాదించాను, అంత సంపాదించాను, ఇంత సంపా, మన పిల్లలు మాట్లాడుతున్నా కూడా డోంట్ కేర్ ఫర్ దాట్, ఇట్ ఈస్ నథింగ్ అని చెప్పాలి. ఆహా అట్లాగా ఇంత బిరుదులు వచ్చినాయా, ఇంత వచ్చినాయా నీకు, ఏ సో వాట్, ఎప్పుడు అంటావు నువ్వు ప్రే చేస్తావు నీకు ఈ విలువ తెలియనప్పుడు. మదాలస అట్లాగే అడిగింది వాళ్ళ పిల్లల్ని, అందరు 7 పిల్లల్ని జ్ఞానుల్ని చేసింది తల్లి. మనము చేస్తున్నాం, ఏం చేస్తున్నాం మీకే తెలియాలి. చెప్తున్నా మనుషులు ఆ టైం పోతే ఇంక మళ్ళీ రాదు తిరిగి. అందుకని ప్రాపంచికమైనటువంటి ఉన్నతి ఉన్నతి కాదు, ఆధ్యాత్మిక ఉన్నతి లేనటువంటి ప్రాపంచిక ఉన్నతి ఉన్నతి కాదు అది. ఎందుకంటే హీ కెనాట్ బి హ్యాపీ. ఆ ప్రాపంచిక ఉన్నతి సంపాదించిన వ్యక్తి మనకు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే కెన్ నెవర్ బి హ్యాపీ, ఇంపాసిబుల్. అది జరగడానికి ఆస్కారం ఏం లేదు. ఎందుకంటే అది మోహంతో కూడినటువంటిది, మతమాశ్చర్యాలతో కూడినటువంటిది. ఆధ్యాత్మిక చింతన లేనిది అంటే ధర్మము మోక్షము లేనటువంటిది అని అర్థం. ఏ అంత బానిసలం ఎందుకైపోవాలి ధనానికి? అవసరాలు ఉంటాయి, అవసరాలు లేకుండా ఎవరికి ఉండవు. అంత బానిసలం కావాల్సిన అవసరం లేదు. వి షుడ్ నాట్ బికమ్ స్లేవ్స్ టు మనీ. వీ హ్యావ్ టు హ్యాండిల్ మనీ, మనీ షుడ్ నాట్ హ్యాండిల్ అస్. ద డే మనీ హ్యాండిల్స్ అస్ ఇంకా మన గ్రోత్ ఆగిపోయినట్లు, పతనం స్టార్ట్ అయినట్టు. గ్రోత్ ఆగిపోయిందో లేదో కానీ పతనం స్టార్ట్ అయిందని అర్థం. మనీ ఈజ్ హ్యాండింగ్ మనీ 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 ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ నైట్ అన్నాడు. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, పని చేస్తుంటాడు. ఏం శాస్త్రం చదవచ్చు కదా, నో టైం. ఏం చేస్తా నో టైం అని, మూడు ఇడ్లీ కోసం పరిగెడతావు. 10 to 5 మై వర్కింగ్ అవర్స్ అంతే, నో అదర్ వర్క్. అప్ టు 10 మై స్పిరిచువల్ వర్క్ సాధన, ఆఫ్టర్ 5 మై స్పిరిచువల్ సాధన. నువ్వు ఎన్ననుకో, లక్ష అనుకో, కోటి అనుకో, నాకు ఐ డోంట్ బాదర్. అలా ఉండాలి లైఫ్. ఏమిటో ఒకడు ఏదో కంట్రోల్ చేస్తాడు మన లైఫ్ని. హీఈస్ కంట్రోలింగ్ మై లైఫ్, టోటల్ లైఫ్. హీస్ గివింగ్ శాలరీ కోసం నా జీవితం మొత్తాన్ని ధారపోయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళందరూ అట్లాగే కదా. ఐ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. ఇఫ్ ఐ వర్క్ అండర్ సమ్వన్, యూ హ్యావ్ నో రైట్ టు టేక్ మై హోల్ లైఫ్. అది ఇన్బ్యాలెన్స్ అన్నమాట. చాలా తప్పు అవుతున్నది, చాలా తప్పు. అది గ్రహించే స్థితులు కూడా లేవు మనం ఇప్పుడు. అది పరిస్థితి. గ్రహించండి రా అని చెప్పినా కూడా అది అర్థం కాని స్థితిలో ఉన్నదండి ఇప్పుడు సొసైటీ. బికాజ్ ఇట్ ఈస్ టూ లేట్, ఇట్ ఈస్ టూ లేట్, వీఆర్ ఇన్ టూ ఫార్ ఆల్సో. బట్ స్టిల్ దేర్ ఆర్ టీచర్స్, శాస్త్ర ట్రయింగ్ టు హెల్ప్ అన్నమాట. కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. అందుకున్న వాళ్ళు అందుకుంటారు, అందుకోలేని వాళ్ళు కష్టపడతారు. అసలుల గురించి ఎందుకు వింటున్నాను తెలుసా ఇప్పుడు? ఇట్లాంటి ఉంటే పతనం అయిపోతాడు మనిషి అని చెప్తున్నాడు. వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. ఈ యొక్క 15వ శ్లోకంలో క్రిందటి వారం చూశాం, ఆఢ్యోభి ధనవానస్మి. ఆఢ్య నేనే ధనవంతుణ్ణి, ఒకటే ధనం అనే ఫీలింగ్ అన్నమాట. అభిజాతస్యే, నేను చాలా ఉన్నతమైన కులంలో పుట్టాను అనే భావన. నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? కహ అన్యహ, నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు? నాకే అన్నీ తెలుసు, ఎవరికి ఎన్ని తెలియదు అంటాడు. అందుకని వెనకటి రోజుల్లో రాజులు చూడండి, వాళ్ళు గుళ్ళు కడితే గుడి కట్టారని వాళ్ళ ప్యాలెస్ ఉంటుంది. ప్యాలెస్ ఎప్పుడు కూడా గుడి హైట్ కంటే తక్కువలోనే ఉంటుంది. వెనకటి రాజులు గుడ్లు కడితే గుడి ఎప్పుడు హైట్గా ఉండాలి, ప్యాలెస్ గుడి హైట్ దాటిపోకూడదు. అంతగా ఆలోచించేవాడు ఇప్పుడండి ఎవరైనా ఆలోచిస్తారు? ఇంట్లో పూజా రూమ్ ఎక్కడ ఉంటుందండి, ఎంత ఉంటుందండి? మెట్ల కింద పెట్టకుండా ఉంటే చాలు, కొన్ని చోట్ల మెట్ల కింద కూడా పెడతారు. పెద్ద ఇల్లు అండి, డూప్లెక్స్ హౌస్. ఈ డెస్క్ అంత ఉంటుందండి పూజా రూమ్, ఈ డెస్క్ అంతే, అంతకంటే చోటు ఉండకూడదు ఆయనకి. ఆయనకి ఎందుకు అడుగుతాడా పెడతాడు ఆయన? ఆ రోజుల్లో రాజులంటే అట్లా ఉండేవాళ్ళు, దైవభక్తి అనేది అట్లా ఉండేది. అది ఏంటంటే దేవుణ్ణి కించపరిచినట్లు. ఆయనకంటే కూడా నా ఇల్లు ఎత్తుగా ఉన్నదంటే అది దోషం అవుతుంది. దోషం అంటే ఏంటి దోషం? భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి, నేనెప్పుడు భగవంతుడికి దాసుడు. అది భావన. వాళ్ళు రాజులంటే, వాళ్ళు రూలర్స్ అంటే, సమాజాన్ని మొత్తాన్ని కుమ్మరి పురుగులాగా దోచి దోచుకొని తినేవాడా నాయకుడంటే? అందుకని ఏం చేస్తాడు భగవంతుడు? చెరసాల్లో వేస్తాడు, వేశాడు కదా. వేసేవాళ్ళందరిని వేస్తున్నాడు కదా, అందుకని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎందుకు ఇంటికి పంపించడానిక, మళ్ళీ జైలుకి తీసుకెళ్ళటానికి. అందుకని పాప భయం ఉండాలి. పాపం చేస్తే అది మనల్ని వదిలిపెట్టదు, మనల్ని బాధిస్తుంది ఒక రోజుకైనా. అందుకని ధన గర్వం రాకూడదు మనిషికి. ధనం కూడా ధర్మంతో ఉన్నటువంటి ధనం వస్తే క్షేమం, ధర్మం లేని ధనం మహాప్రమాదం అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ధనం అసలు? అత్యంతంగా ఎట్లా వస్తుంది నీకు అంటే, ఈ శరీరాన్ని దుర్వినియోగం చేసి దీనికి ఒక నిష్ఠ నియమ సాధనాలు లేకుండా దీన్ని దాని ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టి సంపాదించు సంపాదించు అని చెప్పి శరీరాన్ని ఉపయోగిస్తే భగవంతుడు కూడా పనిష్ చేస్తాడు. నీకు శరీరాన్ని ఇచ్చింది మోక్షం పొందడానికి, శరీర పోషణ కోసం నిన్ను ఉద్యోగం చేయరా అంటే నువ్వు ధర్మాన్ని మోక్షాన్ని వదిలిపెట్టి అర్ధకామాల కోసం పరిగెడతావా? ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? ఊరుకోడా? ఆయనకి తెలుసు వీడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో. అది నేను చెప్పను ఎట్లా హ్యాండిల్ చేస్తాడు. భగవంతుడి లా ముందు ఎవరైనా సరే తల వగ్గాల్సిందే. ఏం చేస్తాడు తెలుసా? వీడి శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని ధనం కోసం పరిగెత్తి పరిగెత్తాడు అనుకోండి, వాడికి కొద్ది రోజుల తర్వాత వారికి తిన్నది కూడా అరగనటువంటి స్థితిలో ఉంటాడు, నిద్రపోలేని స్థితిలో ఉంటాడు, అన్ని వ్యాధులతో కూడి ఉంటాడు. ఈజ్ ఇట్ నాట్ పనిష్మెంట్? ఇది పనిష్మెంట్ కాదా చెప్పండి? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, అయిపోయింది ఇంకంతే రాదు మళ్ళీ. అందుకని పొద్దున్నే అనుష్ఠానం, ఆచరణ, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, జపం, పారాయణం, ఆధ్యాత్మికంగా వెదగడానికి ప్రయత్నం చేయి, బ్యాలెన్స్ చేయి లైఫ్ని. మళ్ళీ సాయంత్రం భగవచ్చింతన, భజన, ధ్యానం చేయి. ఈ మధ్యలో అర్ధకామాలు ఇట్లా చేయరా అంటే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అర్ధకామాల కోసమే పరిగెడుతున్నాడు మనిషి. పరిగెత్తి పరిగెత్తి ఆరు గజాల చోటు కోసం రాజుగారు పరిగెత్తమన్నాడు కదా అని చెప్పి ఎంత పరిగెత్తాడు? పరిగెత్తాడు ఆరు అడుగుల చోటు దొరికింది చివరికి. ఈ కథ వింటాం మొదలుపెట్టేస్తాం. ఐ లైక్ దట్ స్టోరీ వెరీ మచ్. చిన్నప్పుడు వినేవాళ్ళు అవి, ఆ మెసేజ్ని మనం పాటించాలి. అందుకని కోరికలు తగ్గించుకో అంటుంది శాస్త్రం. ఉన్న కోరికలు కూడా ధర్మానికి అనుగుణంగా ఉండే కోరికలు ఉంచుకో, అప్పుడు భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. దిగులు చింతపడాల్సిన పని లేదు. ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మం. 16వ చాప్టర్ అయిపోతుంది, 2 క్లాసులు అయిపోతుంది. అయిపోయినా మనకెంత వచ్చింది అనేది ముఖ్యం కదా. ఆఢ్యో విజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్షే దాస్యామి. నేను యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తాను, అందరికీ దానం చేస్తానంటాడు. ఆ దానం ఇంత చేస్తాను అంత చేస్తానని గొప్పలు చెప్పుకుంటాడు. దాస్యామి మోదిష్యే, నేను ఆనందంగా సంతోషంగా ఉంటాను. నాకు నేను దాస్యామి అంటే దాస్ ఇస్తాను, మోదిష్యే అంటే సంతోషంగా ఉంటాను అని అంటాడు. ఇది ఇది అజ్ఞాన విమోహితాహ. ఈ విధంగా అజ్ఞానంతో మోహితులైనటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు అర్జున అన్నారు. కేర్ ఆఫ్ అజ్ఞాన విమోహితాహ అన్నారు అంటే జ్ఞానం లేని వాళ్ళందరూ మాట్లాడే పద్ధతి అండి ఇది. జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు మాట్లాడు. తర్వాత శ్లోకం 16. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమన్వితాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఇప్పుడు ఫలితాన్ని గురించి చెప్తున్నారు. ఈ అసుర గుణాలుండి ధార్మికమైనటువంటి జీవితం లేకపోతే, ఏమండి ధర్మం అంటే ఏదో సత్యం పలకడమే ధర్మం, ఎవరిని బాధ పెట్టుకుండా ఉండడమే ధర్మం అనుకోవడం కాదు, అది కాదు ధర్మం. ఆధ్యాత్మిక చింతన లేకపోవడం కూడా అధర్మమే. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, దైవ పూజ, దేవుడి కోసం ఆయన చెప్పిన మాటలను ఆచరించడం కోసం సమయాన్ని ఇవ్వకపోవడం కూడా అధర్మమే. పిల్లల్ని పెంచడం నా ఎంత రెస్పాన్సిబిలిటీయో, శాస్త్రం చదవడం కూడా అంతే నా బాధ్యత. ఈ సంగతి మర్చిపోకూడదు మనం. పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పెద్ద చేయడం, వాళ్ళకు ఉద్యోగాలు రావడం, వాళ్ళని చూసుకోవడం బాధ్యతే కదా, మన రెస్పాన్సిబిలిటీ కదా. కృష్ణుడు అంటున్నాడు, అంతే రెస్పాన్సిబిలిటీ మనిషిగా పుట్టిన నువ్వు మోక్షాన్ని పొందడం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడం కూడా, శాస్త్రాన్ని చదవడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ, అంతే బాధ్యత. లేకపోతే భగవద్గీత ఎందుకు చెప్పాలి ఆయన? మీరే చెప్పండి, ఉద్ధవ గీత ఎందుకు చెప్పాలి భగవంతుడు? ఇలా పాటించు, ఇలా ఆచరించు, ఈ విధంగా ఉండి ఎందుకు చెప్పాలి? కనుక నువ్వు అది ఎంత బాధ్యతగా తీసుకుంటున్నావో, ఇది నీకు ఇది కూడా బాధ్యతని గుర్తుంచుకో, అప్పుడు నీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు దాదాపు ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇన్బ్యాలెన్స్గానే ఉంటారండి, ఇన్బ్యాలెన్స్. ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా సరి అయినది తీసుకోవాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే ఇన్బ్యాలెన్స్. అన్నీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావు. ఆత్మజ్ఞానం పొందడానికి కావలసినటువంటి విద్య ఏదైతే ఉందో అదే స్పిరిచువల్ ఎడ్యుకేషన్. కానీ రోజు కూర్చొని ధ్యానం చేస్తాను ఉదయం సాయంత్రం ఆమె స్పిరిచువల్ అన్నాడు అనుకోండి, చాలామంది అనుకుంటుంటారు ఆమె స్పిరిచువల్ పర్సన్ అంటాడు. ఏమిటండి మీ స్పిరిచువాలిటీ అంటే? ఏం లేదు, మార్నింగ్ హాఫ్ ఎన్ అవర్ ఐ డూ మెడిటేషన్, ఈవినింగ్ హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్. అయితే నువ్వు స్పిరిచువల్ ఎట్లవుతావు అది అనుకుంటాడు పాపం, స్పిరిచువాలిటీ అంటే. లేకపోతే స్పిరిచువల్ బుక్స్ అని చదువుతుంటానండి నేను స్పిరిచువల్ అంటాడు, ఈ బుక్స్ అని చదివితే స్పిరిచువల్ అవుతావా అనుకుంటుంటాడు, వాడికి వాడి చెప్పుకుంటుంటాడు. ఆశ్రమాలకు వెళ్ళి వెళుతుంటానండి నేను, ఎక్కడ ఆశ్రమం విడకుండా ఒక్కదాన్ని కూడా అన్ని చోట్లకి వెళతాను. దేర్ ఫర్ వాట్ ఐఎమ్ స్పిరిచువల్ అన్నాడు. ఆశ్రమాలకు పోతే స్పిరిచువల్ అవుతావా మీరు? హౌ యూ బికమ్ స్పిరిచువల్ అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలు చదివితేనే స్పిరిచువల్, అంతే. ఆ టీచింగ్ ఉంటేనే స్పిరిచువల్, అది లేకపోతే స్పిరిచువల్ కానే కాదు. భ్రమలో పడుతుంటారు చాలామంది, నేను స్పిరిచువల్ అనుకుంటుంటాడు ఒకడికొకడు, ఐఎమ్ స్పిరిచువల్, ఐ ఫాలో స్పిరిచువాలిటీ. స్పిరిట్ అంటే తెలీదు, ఆ లైఫ్ అంటే ఏమిటో తెలియదు, పాపం. అందుకని ఈశ్వర కృప కావాలి. రైట్ స్పిరిచువాలిటీలోకి ఎంటర్ కావాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి, దైవభక్తి, నిరంతరమైన చింతన ఉండాలి. భగవంతుడి కోసం ప్రార్థన చేస్తే, కల్మషం లేకుండా చేస్తే ఆ రైట్ స్పిరిచువాలిటీ ఏమిటో భగవంతుడు ఇస్తాడు మనకి. అనేక చిత్త విభ్రాంతాః, ఈ యొక్క అసురులు అందరూ కూడా, చిత్తం అంటే ఆలోచనలు, నోషన్స్, అనేక విభ్రాంతాః, అనేక రకాలైనటువంటి భ్రాంతులతో కూడి ఉంటారు. కన్ఫ్యూజ్డ్ అని అర్థం, యాంగ్జైటీస్ అన్నమాట. యాంగ్జైటీ అంటారు చూసారా, ఆందోళన. లోపల ఒకటే ఆందోళన ఉన్నదనుకోండి చిత్త విభ్రాంతి అని అర్థం, లోపల భయం భయంగా ఉంది చిత్త విభ్రాంతి అని అర్థం. భవిష్యత్తు గురించి ఒకటే ఆందోళన, చిత్త విభ్రాంతి అని అర్థం. యాంగ్జైటీ ఉన్నది అంటే చిత్త విభ్రాంతి అండి. అండి యాంగ్జైటీ ఉంటే ఏమిటండి, లేకుండా ఎట్లుంటామండి అన్నారు. అసలు ఎందుకు యాంగ్జైటీ ఉండాలి, అది క్వశ్చన్ చేయడు. ఏమండి యాంగ్జైటీ లేకుండా ఎట్లా ఉంటుందంటావు, కానీ నేను అడుగుతున్నాను ఎందుకు ఉండాలి అని అడుగుతున్నాను. అదేమిటండి ఎట్లా అడుగుతారు, నేను అడగను, నువ్వు ఆలోచించుకో. సరే, ఆర్ యూ హ్యాపీ విత్ యాంగ్జైటీ? ఏమండి ఈరోజు నాకు చాలా యాంగ్జైటీగా ఉందండి, ఆనందంగా ఉన్నానని చెప్పు అనగలవా? ఏమండి నాకు యాంగ్జైటీ పోయేటట్లుగా ఏదైనా చెప్పండి అంటారే, కానీ ఏమండి యాంగ్జైటీ రావడానికి ఏమైనా మార్గం చెప్పండి అంటారు ఎవరన్నా. యూ ఫీల్ సో రెస్ట్లెస్, అన్హ్యాపీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ చిత్త విభ్రాంతి, రెస్ట్లెస్నెస్, సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అన్న, ఏదో అవుతున్నది లోపల అన్నాడు. ఏమవుతుంది అంటే రాంగ్ నోషన్స్ అని అర్థం. చిత్త విభ్రాంతి అంటే రాంగ్ ప్రయారిటీస్ అంటారు. సుఖము సుఖం ఇవ్వని దాన్ని గురించి ఆలోచిస్తూ సుఖం ఇస్తుంది అనుకోవడం రాంగ్ ప్రయారిటీ. సెక్యూరిటీ ఇవ్వని దాన్ని చూసి సెక్యూరిటీ ఇస్తుంది అనుకోండి రాంగ్ ప్రయారిటీ. ఇవన్నీ రాంగ్ ప్రయారిటీయే. కనుక నీలో ఎంత అజ్ఞానం ఉందో, ఎంత భ్రమ ఉన్నదో, ఎంత అవివేకత ఉన్నదో ఫస్ట్ గ్రహించది. నీ దుఃఖానికి, నీ ఆందోళనకి నీ అజ్ఞానం, నీ అవివేకమే కారణం. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఈ అవివేకము, ఈ చిత్త విభ్రాంతి రాకుండా ఉండేందుగా రెడీగా ఉండాలి. నేను చాలా బాగా ఉండేవాడిని అండి అప్పుడు, చాలామంది చెప్తుంటారు ఐఎమ్ సచ్ ఎ పర్సన్. ఇప్పుడేంటన్నాడు, ఏమిటోనండి ఇప్పుడు మరి నాకు ఆ శక్తి అంతా పోయిందండి అన్నాడు. అది ఉంటే ఇది ఎప్పుడు పోతుందండి, ఎట్లా పోతుంది? చాలామంది ఒక్కొక్క సమయంలో చాలా వాళ్ళే స్ట్రాంగ్గా ఉంటారు, ఇంకా వాడిని మించిన వాడు లేడు అనుకుంటాం, అబ్బా ఎంత గొప్పవాడు అనుకుంటాం. తర్వాత మీరు చూడండి, కొద్ది సంవత్సరాల తర్వాత చెప్పకూడదు, ఊరేసుకుని చచ్చిపోయినాడండి అంటారు. అయ్యో అట్లా అయినా అంటే చచ్చిపోయినాడండి, ఎలా పోయినాడు, పోయినాడు ఎందుకని అన్నాడు. అంతరా స్టబ్బోన్ పర్సన్, అంత గొప్పవాడు అన్నాడు. సో వాట్, రాంగ్ ప్రయారిటీస్. అందుకని ఏదో ఒక సమయంలో యవ్వనంలో ఉన్నప్పుడో, ధనం ఉన్నప్పుడో గొప్పవాడుగా వెలగడం కాదు కావాల్సింది. వివేకతతో ఎప్పుడూ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటూ బ్యాలెన్స్గా నడిచేవాడే నిజమైనటువంటి స్ట్రాంగ్ పర్సన్. ఏ టైంలో కూడా ఎటువంటి డెల్యూషన్ కానీ, డిప్రెషన్ కానీ, జారిపోవడం, దిగజారిపోవడం కానీ లైఫ్లో అటువంటి లేకుండా ఉన్నాడంటే ఈజ్ ది మోస్ట్ మెజెస్టిక్ పర్సన్ అని అర్థం. లైఫ్ లాంగ్ ఎప్పుడో ఉన్నాను, అప్పుడు నాకు ఇప్పుడేమైంది అన్నాడు, వచ్చేస్తుంది బ్రేక్ అన్నాడు. పెద్ద పెద్ద మహామహావుల్నే చూసాం మనం, శాస్త్రం లేకపోయినా, భగవంతుడి చింతన లేకపోయినా ఎప్పుడైనా జరగచ్చు పతనం మనిషికి, మూర్ఖత వలన, అవివేకం వలన. కనుక ధనం, ఈ యొక్క పొసిషన్స్, ఇవన్నీ రక్షించవు మనల్ని. భగవత్ చింతనతో కూడినటువంటి, ధర్మంతో కూడినటువంటి, సదా భగవత్ చింతన, సదా ధార్మిక చింతన, దానితో ఉంటూ ఈ యొక్క ప్రపంచంలో జీవించాలే. కానీ అవి లేకుండా జీవిస్తే మనిషి అశాంతితో జీవించాల్సి వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకునే అనుభవం కావాలి మనిషికి. జీవితమే పాఠాలు నేర్పుతుంది మనిషికి. తెలుసుకొని దానికి తగినట్లుగా యూ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపులరీ టు ద పీపుల్. ఎంత చదివితే నువ్వు ఎగ్జాంపులరీగా ఉండగలవు? గురువు ఎంత నేర్చుకుంటే సంగీతం పాట నేర్పగలుగుతాడు? డాన్స్ ఎంత నేర్చుకుంటే అవతల వాళ్ళకి నేర్పగలుగుతాం? అదేవిధంగా తల్లి తండ్రి అయి ఉండి నువ్వు ఎంత జీవిత అనుభవాన్ని, ధార్మిక జీవితాన్ని అనుభవించి ఉంటే పిల్లలకి మార్గదర్శనం చేయగలుగుతావు. నీ దగ్గర ఏమి లేదు, జీరో, పిల్లలు మాత్రం అద్భుతంగా తయారవ్వాలట, ఎట్లా అవుతారు? నీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. కనుక పిల్లల్ని కనడం కాదు ప్రధానం, పిల్లల్ని కన్న తర్వాత ఎలా పెంచుతున్నామనేది ప్రధానం. అది పెంచాలి అంటే ఇక్కడ ఉండాలి, ముందు మనలో ఉండాలి ఆ ధర్మం, ఆ దైవ చింతన, దైవభక్తి మనలో ఉంటే వాళ్ళలో ఆటోమేటిక్గా వస్తాయి, కష్టపడక్కర్లేదు అస్సలు. ఇక్కడ తగ్గింది అంటే అక్కడ రాదు. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సీడ్, ఫాదర్ అండ్ మదర్. ఆ గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు. అందువలనే చిల్డ్రన్ ఇన్బ్యాలెన్స్డ్. వాళ్ళ తప్పు కాదు అది. తల్లిదండ్రుల్లో ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన పెళ్లి చేసుకుంటే ముందే ఉండాలి. ఆయన ఎవరో చెప్పారు, ఒక వాట్సాప్లో విన్నా నేను, పెళ్లి చేసుకునే ముందు భగవద్గీత ఒక ట్రైనింగ్ పోర్షన్, ఓరియంటేషన్, పెళ్లి చేసుకునే ముందు, తర్వాత నాయకుడయ్యే ముందు, ఏది చేయాలన్నా ముందు భగవద్గీత చదివిరా, తర్వాతనే అడ్మిషన్, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఏదైనా సరే భగవద్గీత చదివావా ఫస్ట్, తర్వాతనే. భగవద్గీత చదవకుండా పెళ్లి చేయకూడదు ఎవరికి. ఎమ్మెల్యే పదవి ఇవ్వకూడదు, ఎంపీ పదవి ఇవ్వకూడదు. ఇట్స్ ఎ లైఫ్ మాన్యువల్. అది అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమాన్వితా సమావృతా. మోహజాలం, జాలం అంటే నెట్, వల. మోహం, మోహం అంటే చెప్పాను కదా, తాత్కాలికమైన అనిత్యమైన అసత్యమైన వస్తువుల మీద, ఈ శరీరము, ఈ సంసారము, ధనము, ధాన్యం, ఉద్యోగం, మనకున్నటువంటి పొసెషన్స్, ఈ అన్నీ చూసుకొని ఇవి సుఖాన్ని ఇస్తాయి అనుకుంటాడు చూసారా, అది మోహజాలం. మోహజాల సమ ఆవృత, సమ్యక్ ఆవృత, బాగా ఆవరించబడిన వాళ్ళై. ఏమండి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకని చెప్పడానికి ఒక్కటే గుర్తు చెప్పండి అన్నాడు. గుర్తు ఏమక్కర్లేదు, వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో వెళ్ళి చూడు. డిటెక్టర్ పెట్టి చూస్తే ఆ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తే తెలుస్తుంది నీకు. ప్రశాంతంగా ఉన్నది, నిర్మలంగా ఉన్నది అంటే దే ఆర్ అక్కడ ఆ స్థితిలో ఉన్నారని అర్థం. అట్లా దొరకరు ఎవరు మనకు, చూడండి మామూలు వాళ్ళు ఎవ్వరూ దొరకరు. అందరి మనసుల్లో కూడా ఏదో ఒక భయం, దిగులు, చింత, మద మాత్సర్యాలతోనో, ఈర్ష అసూయలతోనో, ఎక్కడో ఏదో ఒక లోపంతో, క్రోధంతోనో, లేకపోతే గర్వంతోనో, లేకపోతే ఏదో సాధించాలి, అందరికంటే గొప్పవాడిని కావాలి, అట్లాంటి వాటి భావనలు వస్తూ ఉంటాయి. రాకూడదు. అవతల వాళ్ళు గొప్పవాడు అవుతుంటే అది ఈశ్వర విభూతి, అదంతా కూడా భగవంతుడి విభూతి అని ఆనందించగలగాలి. ఆనందించలేడు మనిషి చూశాడా? కనుక మనిషి వికసించాలి, మనస్సు వికసించాలి. వికసించని మనస్సు సంకుచితమైన మనస్సు, ఆ మనస్సులో ఎప్పుడు ఆనందం ఉండదు. ప్రసక్తాహ, ప్రసక్తాహ అంటే ప్ర అంటే ఇక్కడ బ్యాలెన్స్ లేకపోవడం, సక్తాహ బ్యాలెన్స్ లేకుండా ఉంటుంది లైఫ్లో వాళ్ళకి. 24/7 360 రోజులు ఇదే చింతన, ధనము కావో పీవో మజాకరో ఆ చింతనలో ఉంటారు. ప్రసక్తాహ కామభోగేషు, కామభోగములయందే మనస్సు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమిటి గతి తెలుసా అర్జున? పతంతి నరకే అశుచౌ నరకే పతంతి. అంటే ఏమిటి? కుక్క, నల్లి, బల్లి, పాము, చీమ ఇవన్నీ అయి పుడతారు అని అర్థం. నరకమునందు పడతారంటే ఆయన చూసుకుంటాడనమాట. ఐ విల్ హ్యాండిల్ దమ్ అంటే ఏమిటో తెలుసా? ఇష్టం వచ్చినట్లు తాగటం, ఇష్టం వచ్చినట్లు స్మోక్ చేయటం, ఇష్టం వచ్చినట్లు జీవించడం, చూసిందల్లా తినడం, చూసిందల్లా కట్టుకోవాలనిపించడం, చూసిందల్లా అనుభవించాలనుకోవడం, ఇవన్నీ దేనికి? పతంతి నరకే, వాళ్ళని ఎక్కడ పడేస్తాను తెలుసా? సంసారం అనే చెరసాల్లో పడేస్తాను. అందుకే మిగతా జీవరాశులకి ఫ్రీడమ్ ఉండదు చూసారా? అన్నీ అవి కమాండ్ చేయబడతాయి మనిషి చేత, వాటికి స్వతంత్రత లేదు. ఈజ్ ఇట్ నాట్ నరకం? అవి జీవులే, ఎందుకు అట్లయినారో తెలుసా వాళ్ళు? మనిషి జన్మెత్తినప్పుడు కన్ను మిన్ను తెలియకుండా ఇష్టం వచ్చినట్లు శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలని భోగాలతో ఓలలాడించి అధర్మానికి దాసుడైపోయి భగవంతుడు ఏం చేస్తాడు, ఎటువంటి పనిష్మెంట్ ఇస్తాడు, అటువంటి చెరసాల్లో వేస్తాడు. అదేది నరకం ఎట్లుంటుందో తెలుసా, చెప్తారు గరుడ పురాణంలో. కుంభీపాకం అంటారు దాన్ని, కుంభీపాకం అంట అది. నెత్తురు చీవు నదులులాగా ప్రవహిస్తుంటుంది, వీడు అందుకుండా వెళ్ళాలట ఈ జీవుడు. అవి చదివితేనే ఇంకంతే గజగజగజ వణికిపోతారు. కామభోగేషు పతంతి, పతంతి అంటే దుర్గతి, ఇంక వాడికి ఉన్నతి గతి ఉండదు. దుర్గతి అంటే లధోలోకాలకు వెళ్ళిపోతాడు. బాము ఉంటాయి కదా, నులిపురుగులు, వానపాములు. వానపాములు ఎవరండి, జీవుడే, దాన్ని చూడంగానే చంపుతారు. చూడండి అది చూస్తే ఎట్లుంటుంది, పాము వానపాము వానపాము ఎంత బాగున్నావే అంటావా అన్నాం కదా, చీదరించుకుంటారు అన్నమాట. ఆ జీవు కొన్ని జీవరాశులు చూస్తే చూడండి ఎంత చీదరించుకుంటాము. ఆ జీవుడు ఎందుకు చీదరించుకున్న పడుతున్నాడు, వాడు చేసిన మహాపాపం క్రిందటి జన్మలో మనిషిగా ఉండి. అర్థమైందా, అందుకని నువ్వు మనిషిగా పుట్టి మళ్ళీ నువ్వు చేశావంటే అట్లాగే పోతావు అన్నాడు. ఎట్లా పోతావు, వానపాములాగా పోతావు. అది అశుచౌ నరకి, వైతరిణి నది అని అర్థం. వైతరిణి నది రౌరవాది నరకాలు అంటుంటారు, రౌరవాది నరకాలు. తర్వాత శ్లోకం చదువుతాం. ఆత్మ సంభావిత స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తైం నామయజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం. వారు చేసే యజ్ఞాలు యాగాలు దానాలన్నీ కూడా పేరు డాంబికం కోసం చేస్తారు, నామకే వాస్తి చేస్తారు, శ్రద్ధ ఉండదు దాని మీద. అందరికీ తెలియాలి వాళ్ళకి ఇంత ధనం ఉన్నది, ఇంత బాగా చేస్తున్నా చెప్పి చెప్పుకోవడం కోసం చేస్తారు. అట్లాంటి మనస్తత్వం కలవాళ్ళు వాళ్ళని చెప్తున్నారు, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.